ನಾಲ್ಕೋ ಕ್ಲಾಸ್ ಫೇಲ್ ಏನು ಒಳ್ಳೆಯ ತಾನೇ ನಾಲ್ಕೋ ಕ್ಲಾಸ್ ಫೇಲ್ ಏನು ಕೊಂಡು ಒಳ್ಳೆಯ ಲೀಡರ್ಸ್ ಒಂದು ಅವಸ್ತು ರೀಸೆಂಟ್ ವಾಳಕ್ಕೆ ಆಲ್ರೆಡಿ ಆ ಸಿಲೆಬಸ್ ಪೂರ್ತಿ ಐತೆ ಇಲ್ಲಿ ಬಂದ ಬೇರೆ ಚೇಂಜ್ ಎವರು ಅಂತೆ అంటే ఇక్కడ లేకపోతే అంటే ట్రాన్సిషన్ అంటే ఏమనుకుంటున్నాం
ఇప్పుడు
మనం ఒక ఉదాహరణగా చెప్పుకుందాం థర్డ్ రూట్ లెస్ నడుస్తుంది అంటే టెక్నికల్ గా అది రామాయణ కాలం అనుకున్నాం గో బ్యాక్ దగ్గరికి వచ్చేయండి మనం దగ్గరికి వచ్చేయచ్చు విరదలుచుకున్నాం అండి అంచేత రామాయణ కాలంలో మనం అందరం ఉన్నాం అనుకున్నాం అనుకోవటం కాదు ఉన్నాం అప్పుడు కూడా దానికి ఎంత టైం పీరియడ్ ఇవ్వబడిందో అంత టైం పీరియడ్ అయిపోయింది ఇంకా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి న్యూ రూట్ రేస్ మహాభారత కాలంలోకి రావాలి వీళ్ళు కొత్తగా అప్పటికి ఇంకా మహాభారత కాలం ఏర్పడలే ఇప్పుడు మహాభారత కాలంలోకి వీళ్ళు వచ్చినప్పుడు మూన్ చైన్ లో ఫోర్త్ రూట్ రేస్ లో ఫెయిల్యూర్స్ ఉంటారు వాళ్ళు వస్తారు ఇక్కడికి కానీ వాళ్ళు వీళ్ళు ఆల్మోస్ట్ సమానమే కానీ తేడా ఏంటి వాళ్ళు ఫోర్త్ రూట్ రేస్ పూర్తిగా ఇంకొక లెవెల్లో పూర్తి చేస్తున్నారు అంతే వాళ్ళు ఇక్కడ ఎలా అనిపిస్తారంటే కొంచెం ఎక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళగా అనిపిస్తారు కలిసి బయలుదేరారు ఇది ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఫోర్త్ రూట్ రేస్ లో ఎవరెవరు ఉన్నారు థర్డ్ రూట్ రేస్ నుంచి పాస్ అయిన వాళ్ళు మూన్ చైన్ లో ఫోర్త్ రూట్ రేస్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు కలిసి వెళ్తూ ఉంటారు వీళ్ళు కలిసి ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు మళ్ళా ఫిఫ్త్ రూట్ రేస్ లోకి వెళ్ళాలి ఫోర్త్ వాళ్ళు ఫిఫ్త్ వెళ్ళాలిగా కానీ ఫోర్త్ లో ఎవరెవరు ఉన్నారు థర్డ్ రూట్ రేస్ లో ఫోర్త్ రూట్ రేస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫెయిల్యూర్స్ థర్డ్ రూట్ రేస్ లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫోర్త్ రూట్ రేస్ లో వచ్చారు కదా వీళ్ళు ఫిఫ్త్ రేస్ చివరికి వచ్చేసారు కల్లా ఫోర్త్ రూట్ రేస్ చివరికి వచ్చేసారు కల్లా ఫిఫ్త్ రూట్ రేస్ లోకి వెళ్తారు ఈ ఫిఫ్త్ రూట్ రేస్ లోకి వెళ్తున్నప్పుడు మూన్ లో ఫోర్త్ రూట్ రేస్ ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకునే స్కోప్ ఉంది తెచ్చుకుంటారా తెచ్చుకోవాలా గ్యారంటీ లేదు తెచ్చుకునే స్కోప్ ఉంది ఈ ఫోర్త్ రూట్ రేస్ లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏంటి థర్డ్ నుంచి పాస్ చేసి ఫోర్త్ లోకి వచ్చేవాళ్ళు స్వతహాగా తెలియనటువంటి వాళ్ళు వాళ్ళు కూడా దాటేయవచ్చు వీళ్ళు ఫెయిల్ అయ్యారనుకో థర్డ్ రూట్ రేస్ లో కూడా కొంతమంది ఫెయిల్ అయి ఉండొచ్చు టెన్త్ చైన్ లో వాళ్ళు అక్కడ ఆగిపోతారు ఫోర్త్ రూట్ రేస్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఆగిపోతారు ఇంకా వీళ్ళు ఫిఫ్త్ రూట్ రేస్ కి వస్తారు మనం ఉన్నటువంటి రూట్ రేస్ కి వస్తారు అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి రూట్ రేస్ లో ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావాలు అర్థం చేసుకోండి ఒకళ్ళు మూన్ చైన్ లోని ఫెయిల్ అయినటువంటి ఫోర్త్ రూట్ రేస్ వాళ్ళు ఇక్కడ ఫోర్త్ రూట్ రేస్ లో కలిసి ఫిఫ్త్ రూట్ రేస్ లోకి ఉంటుంది వాళ్ళని మనం ఎలాగా ఐడెంటిఫై చేయొచ్చు రోమన్ త్రీ అని చెప్పుకోవచ్చు కదా అంటే మూన్ చైన్ వాళ్ళు అని రోమన్ ఫిగర్ వేస్తే మూన్ చైన్ ఎందుకు మూన్ చైన్ అనే అందాం మనం కన్ఫ్యూజన్ ఎందుకు అంటే మూన్ చైన్ లో ఫిఫ్త్ రీచర్స్ లోకి వచ్చిన వాళ్ళు ఇంకోళ్ళు ఎర్త్ చైన్ లో ఫిఫ్త్ రీచర్స్ లోకి వచ్చిన వాళ్ళు ఇదంతా కాకుండా మూన్స్ లో ఫిఫ్త్ రీచర్స్ లో ఫెయిల్యూర్లు ఇక్కడ కలుస్తారు అందుకు ఇంతకందరూ కూడా ఇంతమంది గురువులు అవి ఎందుకు కావాల్సి వస్తారు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ కానీ చివరికి అందరూ గురువుల దగ్గరికి వెళ్లాల్సిందే గురువు గురువంతరం ప్రజేతించే అంటే చివరికి వీళ్ళందరూ మన ఫిఫ్త్ వెళ్ళాలిగా అన్ని పక్కయ్యాక ఏమవుతుందో మనకి తెలియదు ఏమవుతుందో మనకి తెలియదు అంటే ఒక గురువు దగ్గర ఆగిపోకూడదు ఇప్పుడు చెప్పేది అందుకు అదే థర్డ్ రూట్ రేస్ లో అయితే నువ్వు ఒక గురువు దగ్గర ఆగిపోవచ్చు ఇప్పుడు ఒక గురువు దగ్గర ఆగిపోయావంటే ఫెయిల్ గ్యారంటీగా ఫెయిల్ అవుతావు థర్డ్ రూట్ టెస్ట్ అలా జరుగుతుందండి, అది జడ్జిమెంట్ టైం. అప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ జడ్జిమెంట్ ఇదే. జడ్జిమెంట్ టైప్ లో చెప్పాను, రూట్ టెస్ట్ లో చెప్పను. చైన్ జడ్జిమెంట్, రౌండ్ జడ్జిమెంట్, రేస్ జడ్జిమెంట్, సబరేస్ జడ్జిమెంట్, నాలుగు జడ్జిమెంట్ డేస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ నాలుగు ఒకేసారి క్లబ్ అయిపోయాయి, అందుకు భీషణమైనటువంటి ప్రమాదాలు వస్తాయని చెప్పేది. అవునమ్మా, ఫిఫ్త్ రూట్ టెస్ట్ లోనే ఈ నాలుగు కలుస్తాయి. ఫోర్త్ రౌండ్ లో, ఫోర్త్ చైన్ లో, ఫోర్త్ రేస్ లో, సారీ ఫిఫ్త్ రేస్ లో, ఫిఫ్త్ లో, ఫిఫ్త్ సబ్లో,
ఫోర్త్ ఫైవ్
ఎవరికి ఎవరికి
గురువు
ఆయనే అరవిందే. ఇప్పుడు ఆయన వర్తిస్తున్నాడు చాలా. ఇప్పుడు నేను తపస్సు చేయించేది శ్రీరామ శర్మ ఆచార్య అరవిందో, వాళ్ళేమో పాపం పిచ్చివాళ్ళలాగా ఇక్కడ సాధన చేసేసి పవర్ జనరేట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఎవరికి అసలు ఆ పవర్ ఉందనే తెలియదండి. అది ఎంత పిచ్చి పరిస్థితుల్లో ఉందంటే మానవ జాతి. నిన్న ఓడరేవులో ఒక అతను అడిగాడు, వన్ వరల్డ్ అనేది మీరు చెప్పింది బాగానే ఉంటుంది కానీ సంభవం అని. మనిషి ఎగురుతాడు అంటే సంభవం కాదన్నారు మీలాంటి వాళ్ళే నాయన. మనిషి అంతరిక్షంలోకి వెళ్తే అది సంభవం కాదన్నారు మీలాంటి వాళ్ళే. ఇప్పుడు మీలాంటి వాళ్ళే సంభవం కాదంటారు. సంభవం అనుకునే వాళ్ళు ఉండబట్టే అవి జరుగుతాయి. అది అందువల్ల నేను అనుకుంటున్నాను కనుక జరుగుతుంది అని చెప్పారు. ఇంకో భాష అర్థం కాదు వాళ్ళకి. అంటే ముందు మీరు అనుకుంటే కదా ఏదైనా జరిగేది, అనుకోకపోతే ఏం జరుగుతుంది. కానీ చాలా స్పష్టంగా ఇవంతా కూడా టాబ్యులేట్ చేసి విద్యార్థులకు కనుక చెప్పేయగలిగితే చాలా అద్భుతంగా డెవలప్ అవుతారు. అంటే నేర్చుకోవాలి, మీకు తెలిసినటువంటి కుటుంబాల్లో పిల్లల్ని జారదీసి చెప్పాలి. అదల్లా చెప్పడం ఎంత ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మీరు వింటలే, ఇంట్రెస్ట్ ఉంటేనే కదా వినేది ఇవంతా కూడా. ఇప్పుడు వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు, ఆయన వైజాగ్ నుంచి వచ్చారు, మీరు విజయవాడ నుంచి వచ్చారు, ఈయన తెనాల నుంచి వచ్చారు, ఎన్నెన్నగూడెం నుంచి వచ్చారు, భీమవరం నుంచి వచ్చారు, భీమవరం దగ్గర నుంచి, తాడేపల్లి కూడా నుంచి అప్పుడు కలిసి వచ్చారు. అక్కడక్కడి నుంచి వస్తున్నారంటే వచ్చినే వస్తున్నారే ఏంటి. కానీ మీరు ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోవాలి ఆ విషయం చెప్పడానికి. పూర్వకాలపు గురువులది పూర్వకాల పద్ధతులు ఇంక ఇప్పుడు కుదరవు. ఆ రివోల్ట్ అంటాం, క్రాంతి అనేది. ఏదో అడుగుతున్నారు చెప్పండి. అంటే ఏది కోహెట్ అంటాము వాళ్ళ భాషలో, ఫిలాసఫీస్ భాషలో. మన భాషలో దాన్ని మూల ప్రకృతి అంటాం. మూల ప్రకృతి అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ప్రకృతి ఉంది, ప్రకృతిలో ఐదు తన్మాత్రలు ఉన్నాయి మనకి. మనకి ఐదు తన్మాత్రలు ఉన్నాయి. ఈ ఐదు తన్మాత్రలు ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో అది మూల ప్రకృతి, అది కోహెట్. అవసరం లేదు. నేను చెప్పేది ఎందుకు మీకు అర్థం కావటం లేదంటే, మీరు కనుక ఓ డిగ్రీ కాలేజీ యొక్క ఏమంటారు దాన్ని క్యాటలాగ్ కాదు, సీతో వస్తుంది ఏంటది, కరిక్యులం లాంటిది ఏంటది, మొత్తం తీసి ప్రాస్పెక్ట్ సీత కాదు సీత వస్తుంది. ప్రాస్పెక్టస్ లో అన్ని చెప్తాడు వీడు. జువాలజీలో ఇంత నేర్చుకోవాలి, దానికి ఇంత పరీక్షలు ఉంటాయి, దానికి ప్రాక్టికల్స్ ఉంటాయి, కింద దిగుతుంది.
దాంతో ఎన్ని పరీక్షలు ఉంటాయి? ఈ కోర్సులకి ఇంత సిలబస్ ఉంటుంది, దీన్ని ఇన్ని రోజుల్లో మీరు పూర్తి చేయాలి. అలాగే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో? కాలేజీలో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి కదా. సిలబస్ ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ అనుకుండా ఉంటుంది. మూడు నెలల ఇంత చెప్తామని ఉంటుంది. కానీ చదివేది ఎంత? మీరు తీసుకున్న గ్రూప్ అయితే అంతే. నేను మీకు స్పష్టంగా చెప్తున్నది ఏంటి అంటే, మీరు మీ గ్రూప్ను నిర్ణయం చేసుకోండి చాలా స్పష్టంగా. మీరు అనవసరంగా జంప్ చేయకండి. సివిలి బ్లాబిక్స్ ఆ సబ్జెక్ట్ సీరియస్గా చదువుకోండి. కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందో తెలుసా? ఒక స్టూడెంట్ ఏం చదువుకోవాలో వాడికి కన్ఫ్యూజన్ లేదు, ఉందా? ఎందుకు లేదు? మనం ఆ పని చేయాలి నెక్స్ట్ ఇయర్లో. మీరే ఎల్కేజీలో ఏం లేరు, మీరు చాలా సూపర్ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు ఫారడే 5వ క్లాస్ చదివారు, కానీ ఫారడేస్ లాస్ మీద ఇప్పుడు ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మొత్తం దాని మీద ఆధారపడింది. ఇంకా ఫారడే ఎల్కేజీ అంటారా మీరు? ఆధ్యాత్మిక విద్యలో మీరు ఏ స్థితిలో ఉన్నారు? మీకు వచ్చిన ఉదాహరణ అర్థం చేసుకోండి, మీకు అందరికీ అదే ఉదాహరణ వర్తిస్తుంది. ఇప్పుడున్నటువంటి విద్య ప్రకారము చూసుకుంటే ఫారడే 5వ క్లాస్ జరిగేది. శైక్ష ఉద్యోగం ఏంటి? బుక్ పని, అదే అంజో. కానీ ఆయన కనిపెట్టినటువంటి నియమాలు ఈనాడు కంప్యూటర్ ఇంజనీర్స్కి అదే నియమాలు వర్తిస్తాయి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి అదే నియమాలు వర్తిస్తాయి, ఎలక్ట్రిసిటీకి అదే నియమాలు వర్తిస్తాయి, ఆయన కనిపెట్టిన నియమాలు. ఇంతకీ ఆయన ఎల్పిజియా మీది అదే స్థితి అని చెప్తున్నా. మీరు కనిపెట్టబోయేటటువంటి నియమాలతో రాబోయేటటువంటి రోజుల్లో మొత్తం భూప్రపంచం మారిపోతుంది. కానీ శారీరక నియమాలు ఒక రోజులో కనిపెట్టేయడం మీరు అనుకుంటున్నారా? ఆయన లైఫ్ హిస్టరీ చదవండి, ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధపడ్డాడో, ఎన్ని రకాలుగా ఆయన్ని ప్రయోగాలు చేయకుండా మనుషులు ఆపారో. చేయలేదు ఆయన్ని, వచ్చింది. నువ్వు పూర్తిగా వింటానులే, నువ్వు పూర్తిగా వింటే వస్తుంది సమాధానం. అందుకే నువ్వు అది కరెక్ట్గా అడిగిస్తే ఇంకా నేను ఎందుకయ్యా? మీ డౌట్ నాకు అర్థమవుతే చాలు, అంటే అందరికీ ఉపయోగపడేది చెప్తున్నాను నేను. అంతేత మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి నేను తపస్సు చేయించేది ఎందుకు అంటే, ఆ నియమావళి ఏర్పరచడానికి. అందుకే 2 గంటల పాటు మీకు స్వాధ్యాయం చేయమని చెప్పింది తపస్సులో. ఇప్పుడే చదువుకోవటం కాదు, ఇందాక ఒక ఆయన ఎవరు అడిగాను నిన్ను, సాయి చరిత్ర చదివితే అది 2 గంటలు తపస్సులోకి వస్తుందా? రాదు. తపస్సులాగా చదవాలి దాన్ని. తపస్సులాగా ఎలా చదువుతారు? తపస్సులోకి వస్తుంది, స్వాధ్యాయం కింద వస్తుంది. కానీ తపస్సుకి స్వాధ్యాయానికి తేడా చూడండి. చదివింది, చదివినట్టు మాట్లాడుతాం అవ్వదు. ఇక్కడ మాట్లాడితే అర్థమే ఉండదు, మీరు అర్థం ఉండాలి కదా. బయట ఇక్కడ మాట్లాడుకుండి మాట్లాడుకురండి. మరి అక్కడ తీసుకోండి అడుగు, మాట్లాడితేట అంతేత. 2 గంటలు స్వాధ్యాయంలో మీరు చేసేటటువంటి తపస్సు ఏంటి అంటే, సాయి తత్వము మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలని నేను చెప్పాను. ఏ దీక్ష? దేవదీక్ష. అంటే దేవతలు ఎవరు? దేవతా దీక్షలకి సాయి జీవితానికి సంబంధం ఏమిటి అన్నది ఆలోచించి మీరు చదివితే అనుకోండి 2 గంటలు తపస్సు అవుతుంది. ఒక విద్యార్థి చదివాడు అనుకోండి స్కూల్ సిలబస్, తపస్సు అవుతుంది. ఒక టీచర్ వాడికి చెప్పడానికి చెప్పాడు అనుకోండి, తపస్సు అవదు, వాడి భుక్తి అవుతుంది. ఎలా అర్థమైందా? అంచేత నేను మిమ్మల్ని ఎలా చదవమంటున్నాను అంటే, మీరు ముందు ఒక గురువుని ఎన్నేసుకోండి, ఒక గురు పరంపరను ఎన్నేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు ఆ గురువుని మార్చుకోకండి. స్వాధ్యాయంలో ఆ గురువు ఏ దీక్ష గురించి చెప్తాడో నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఒకవేళ క్లారిటీ లేకపోతే మళ్ళీ కనుక్కోండి, రమ్మన్నది అందుకే మిమ్మల్ని. నెక్స్ట్ డే నుంచి మీరు మొదలై చేయాలి. ఉదాహరణకి సాయిదే తీసుకుందాం మనం. సాయితో ఏమవుతుంది, దేవతలు అర్థమవుతాయి మీకు. అంటే ముందు మీరు దేవతాస్థితికి వెళ్ళాలి. మీరు దేవతాస్థితికి మీ అంతటి మీరు వెళ్ళలేరు. అంతటి ఏం చేయాల్సి వస్తుంది, మీరు సమర్పణ చేసుకోవాల్సి వస్తుంది, నిష్ఠా సబూరి చేసుకోవాల్సి వస్తుంది. ఆ నిష్ఠా సబూరి ఎలా చేసుకోవాలో సాయియే చెప్పాడు. ఆ దృష్టితో చదవాలి మీరు. మామూలుగా పారాయణలా చదివారు అనుకోండి, పారాయణ అవుతుంది అంతే. అది ఏదో మీ కోరికలు తీరుతాయి, మీ కష్టాలు ఏమైనా ఉంటే తీరుతాయి. తీరుతాయి, ఏమైనా తీరవన్నీ అంటే. కానీ నేను మీ నుంచి కోరుకునేది ఏంటి అంటే, మీరు ఆ సాయి చరిత్రలు చదువుతున్నప్పుడు పరిణామ క్రమం మొత్తం అందులో చెప్పాడు ఆయన. ఎలాంటి క్యారెక్టర్ అంటే మీరు నీచ జాతిలోకి ఎలా వెళ్ళవచ్చో చెప్పాడు. అది నోట్ చేసుకోండి. మామూగా, కట్టగా, మేకగా, పెద్ద పులిగా, రాళ్లగా, రప్పలుగా కూడా ఎలా జీవిస్తారు, ఎలాంటి పరిస్థితుల వల్ల ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నది చెప్పాడు ఆయన. ఆ దృష్టికోణంతో చదివితే అది తపస్సు అవుతుంది. ఏదో సందేహం ఎన్ని లెక్చర్ ఏమవటం లేదు అమ్మా, నేను లెక్చర్ ఏమవటం లేదు. ఒక డౌట్ అడిగాను కానీ ప్రతి డౌట్ ఒక లెక్చర్ అయిపోతుంది. వచ్చిన కూడా అంతేత మీరు గురువుని ఎన్నుకుంటున్నప్పుడు మనస్సులో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇన్ని సాధనలు చెయ్యాలా అనే ప్రశ్న కాదు. మీ లక్ష్యం ఏమిటి, మీ లక్ష్యం ఏమిటి అంటే దీక్ష తీసుకోవటం. మీరు ఏ దీక్షలు క్రాస్ చేశారు, నా ఉద్దేశంలో మీరు ఈ దీక్షలన్నీ క్రాస్ చేశారు. నా ఉద్దేశంలో కాదు, నా నమ్మకే. కానీ మీరు ఎన్ని దీక్షలు క్రాస్ చేసినారు, మళ్ళీ మానవ శరీరధారులు అయినప్పుడు ఆ దీక్షలన్నీ మీరు తీసుకోవాల్సిందే తప్పదు. శ్రీరామ్ శర్మాచార్య మళ్ళీ సాధన చేసుకోవాల్సిందే. నేను రామకృష్ణ పరమహంసగా సాధన చేశాను, అంతేత నేను సాధన చేయను అంటాను కూడా లేదు కదా. ఎన్ని సంవత్సరాలు చేశాడు, 24 సంవత్సరాలు చేశాడు. మామూలు సాధన చేశాడా, మరి మనం ఏం చేస్తున్నాం. అంతేత ప్రశ్న మీ లక్ష్యం ఏమిటి అది నిర్ణయించుకోండి. నేనే ఉంటున్నాను, మీ లక్ష్యం గురించి మరీ కావద్దు దయచేసి. గురువుల లక్ష్యాలు అర్థం చేసుకోండి. ఫలానా గురువు మిమ్మల్ని ఏ దిశ వైపు తీసుకెళ్తున్నాడు అది అర్థం చేసుకోండి. సివిడి ప్లాబెట్కి ఎక్కడ తీసుకెళ్తాడని చెప్పాను. పరిణామ క్రమంలో మీరు ఎక్కడున్నారో అర్థం చెప్పి చెప్తారు. అది మీరు అర్థం చేసుకోండి. దానికి ఏ సాధన ఉపయోగపడుతుందో ఆ సాధన చేసుకోండి. రామకృష్ణ పరమహంస దేవతాశక్తులతో సాధించండి. దేవతాశక్తులను ఉపయోగించుకోవడం అంటే మీరు ఏం చేయగలగాలన్నమాట. ఆ శక్తిని ఉపయోగించుకుంటే దేవతల్ని మీ వేళ్ల మీద నడిపించగలిగారు. అది కష్టం అనుకుంటే చేయలేదు. ఎలక్ట్రిసిటీ చాలా పవర్ఫుల్ అంటే ఎలక్ట్రిసిటీని ఇంట్లో పెట్టుకోలేం మనం. కార్ డ్రైవింగ్ చాలా డేంజరస్ అండి, యాక్సిడెంట్స్ అవుతాయంటే కార్ డ్రైవింగ్ చేయలేం కదా. ఏరోప్లేన్ ఎక్కితే పడిపోతుంది అనుకుంటే ఏరోప్లేన్ ఎక్కలేం కదా. కానీ ఎక్కితే అలాగా గ్రామ దేవతల్ని వాళ్ళ సిగరెట్ వెలిగించుకోవటానికి ఉపయోగిస్తున్నాడు వీరబ్రహ్మం గారు. ముక్కుతే అంటే తెచ్చింది ఇక గ్రామ దేవత. రామకృష్ణ పరమహంస కూడా చాలా చోట్ల దేవతల్ని అలా ఉపయోగించుకున్నాడు. నిప్పు వెలిగించుకోవటానికి ఉపయోగించుకోలేదు కానీ అలాంటి పండుగ ఉపయోగించుకున్నాడు. అది ఆయన జీవిత చరిత్రలోనూ ఉంది. కానీ అన్ఫార్చునేట్గా రాసిన వాళ్ళకి ఆధ్యాత్మిక తెలియదు. ఇప్పుడున్నటువంటి మానసిక స్థితి లేదు. కానీ మీకు అర్థమవుతుంది అది చదివితే. ఇంకొక రామకృష్ణ పరమహంస సాధనలు, రామకృష్ణ పరమహంసని మా గురువుగా ఎన్నుకున్నాం అన్నటువంటి వాళ్ళు ఏ దిశలో వెళ్ళాలి, దేవతలను మీరు ఉపయోగించుకోలేదు. ఎలా ఉపయోగించుకుంటారు, రామకృష్ణ పరమహంస ఏం చేశాడు, అమ్మను నాకు ఇంకా దర్శనం ఇవ్వలేదు అని పంచోపచార పూజ చేసేవాడు, షోమిషోపచార పూజ చేసేవాడు కదా. అంతే ఆయనకి గురుదేవుల పంచోపచార పూజ చెప్పాను కదా. అందులో ఉన్నాయి కదా సాధనలు, అది చేసుకోండి. ఏ సాధన చేసుకోవాలి, అర్థమవుతుంది చెప్పుకుంటూ. దాని తర్వాత మూడో గురు పరంపర ఎవరని చెప్పాను, శ్రీరామ శర్మ ఆచార్య అరవిందో, వీళ్ళిద్దరు ఒకదానికి ఒకటి మ్యూచువల్ అని చెప్పాను. ఈ నరమేఘము అశ్వమేఘము ఈ మేఘ యజ్ఞాలు ఎలా ఉపయోగపడతాయి మనకి. ఇప్పుడు ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తున్నా అంటే కోరికలు తీసుకోవటమే. మీ మేధని ఎలా మారుస్తాయని అప్పుడు ఆ యజ్ఞాలు రోజు చేసుకుంటూ ఉంటే మీకు అర్థం అవుతాయి. గాయత్రి మంత్రము యజ్ఞము, గాయత్రి మంత్రము యజ్ఞము, రోజు చేసుకోవడం. రోజు ఒకరిని ప్రతి వాళ్ళ ఇంట్లోనూ చేయటానికి కుదరదు కనుక ఓ ఆశ్రమం లాంటిది పెట్టుకుని, ఒక చోట పెట్టుకుని, ఒక ఇంటిని నిర్ణయించుకుని, వీలున్న వాళ్ళు ప్రతిరోజు అక్కడ పొద్దున్న సాయంత్రం యజ్ఞం తీసుకుంటారు. గాయత్రి మంత్రాన్ని చూస్తే అసలు యజ్ఞాలు ఎలా ఉపయోగపడతాయని తెలుసు. అందులో గురువు గారు ఏం చెప్పారు, ప్రాణాయామం చేతకాని వాడు యజ్ఞం ఏం చేస్తాడని. ఇంకా ఏం చేసుకోవాలి మనం ప్రాణాయామానికి యజ్ఞానికి మంచి ఉందని ఇంక పట్టుకోవాలి. ఇది సిలబస్. ఈ దృష్టికోణంతో సాధనలు ఎన్నుకోండి మీరు ఎన్నుకోండి. అందుకే నేను ఇప్పుడు మిమ్మల్ని ఇవాళ ఇక్కడ సాయంత్రం నుంచి ఎందుకు చెప్తున్నాను అంటే, 10:30 వరకు మనం 8 నుంచి కంటిన్యూ చేస్తాం. తర్వాత 11 గంటలకు మిమ్మల్ని రిలాక్స్ అయిపోమంటే పడుకుండుకోండి, మళ్ళీ 2 గంటలకు చేస్తాను 2:30కి. లేక ఇంకా తపస్సు కూర్చుంటాం. అంటే ఇప్పుడు టిఫిన్ తిని వచ్చిన తర్వాత మనం ఇవే చర్చించుకుందాం. అందులో ఏ సాధన చేయాలి అనే ప్రశ్న రాకూడదు మీకు. మీకెందుకు రాకూడదు అంటే మీ జీవితాలు అలాంటివి. మీరు చాలా గొప్పవాళ్ళని చెప్పేది అందుకు. కార్యదేవికి ఎవరు చెప్పలేదు నువ్వు ఎలక్ట్రిసిటీ కనిపెట్టాను, న్యూటన్కి ఎవడు చెప్పలేదు నువ్వు గురుత్వాకర్షణ నియమం కనిపెట్టాను, డాల్టన్కి ఎవడు చెప్పలేదు నువ్వు అటామిక్ థియరీ కనిపెట్టాను అని చెప్పారు ఎవరైనా వచ్చిన చోటు. మీకు కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాస ఆ లెవెల్లో ఉన్నది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటి అంటే ఆ జిజ్ఞాసకి ప్రేరేపించేటువంటి వ్యక్తులు మీకు లభించటం లేదు. ఇప్పుడు నేను లభించాను. అది అర్థం చేసుకుని ఖచ్చితంగా ఒక రోజులో వచ్చేదమ్మా, ఒక రోజులో మీ డౌట్స్ అన్ని తీరిపోవు. కానీ మీరు తపస్సు చేయటం మొదలెడితే దాని తర్వాత ఏం చెప్తున్నాను నేను మీకు, ఇంకా ఇంకా చాలా ఛాన్సెస్ ఇస్తాను నేను మీకు, నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఎప్పుడు ప్రత్యేకలో రావడానికి. ఇదిగా ఇంకేంటి ఇదంతా ఏదో ఒకరోజు మీరు చెప్పి ఇంటికి వెళ్ళిపోతే చేసుకునేది మాత్రం గ్యారంటీగా కాదు. కానీ ఇంటరాక్షన్ ఎలా చేసుకోవాలి నాకు కొత్త ఇది. మీకు అర్థమవుతుంది కదా, ఇదేం ప్రకృతిలో ఉన్నదేం కాదు, మనం దింపుకుంటున్నాం. ఇది దీనికి అరవిందో చెప్పింది ఏంటి, గురువుగారు చెప్పింది ఏంటి అంటే ఒక కొత్త మానవత్వాన్ని మనం కిందకి చెప్తున్నాం. అంటే మనుషుల్లో దేవత్వాన్ని, మనుషుల్లో దేవత్వానికి సాయి, ఆ సాయి కాన్సెప్ట్ లో ఉన్నటువంటి దేవదీక్షకి తేడా మీకు తెలియదు. అదే ఒక రోజులో అర్థమవుతుందా, తేడా అర్థం చేసుకోండి. దేవదీక్షలు అంటే ఏమిటి, మనిషిలో దేవత్వం దిగటం అంటే ఏమిటి. అంతేట మనకి ఇక్కడ ఏర్పడినటువంటి సమూహము చాలా అద్భుతమైనటువంటి సమూహం. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అక్కడనే నేను చెప్పింది అర్థం చేసుకుంటూ మీరు కొంచెం ఇంటి దగ్గర సృష్టి పడితే చాలు, కానీ ఖచ్చితంగా ప్రకృతి మిమ్మల్ని వాయిస్తుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏం రావు. మీరు సైంటిస్ట్ యొక్క జీవితాలు అన్నీ చూసుకోండి, అర్థం ఉంటే తప్ప, రాత్రి ఉంటే తప్ప, అదే తపస్సు అంటే. అంతేత మేము గురువు గారు పనిచేస్తున్నాం, మేము ఏదో కొత్త విద్యను నేర్పుతున్నాం అంటే వివేకానంద ఎంత కష్టపడ్డాడు అంటే 5 రకాలైనటువంటి భయంకర వ్యాధులతో పీడింపబడ్డాడు. చివరికి 39 ఏళ్ళకి చనిపోయాడు. ప్రశ్న చనిపోవటం కాదు, వివేకానందలాగా జీవిస్తే గొప్ప, 100 ఏళ్ళు ఊరు పేరు లేకుండా జీవిస్తే గొప్ప అన్నది నేను నిర్ణయించుకోవాలి. అర్థమవుతుంది నేను చెప్పేది. మీకేది సుఖంగా ఉంటుందని నేను అంటే, కానీ ఆనందంగా ఉంటుంది. సుఖానికి ఆనందానికి తేడా తెలుస్తుంది. సుఖం అనేది కేవలం భౌతికమైనటువంటిది, ఆనందం అనేటటువంటిది అది వేరే. మేము గొప్ప పని చేస్తున్నాము. అందులో ఇప్పుడు మీకు 2 వ్యక్తుల యొక్క సహయోగం ఉంది. శ్రీరామ శర్మ ఆచార్య అరవింద వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు. వాళ్ళ యొక్క సాధన యొక్క లక్ష్యము భారతీయులకి అర్థమైనంత సులభంగా విదేశీయులకు అర్థం కాదు, గ్యారంటీగా అర్థం కాదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ లేవు వాళ్ళకి. అసలు గురువు అంటే ఏంటి, దీక్షలు అంటే ఏమిటి, మనం చెప్పినటువంటిది ఏదో ఇనిషియేషన్స్ అని అంటేనే తప్ప మీకు ఇప్పుడు అర్థమైనందులో దాంట్లో విజయం ఉంటే వాళ్ళకి అర్థం కాదు. ఆ విధంగా మీరు చాలా అదృష్టవంతులు. కానీ కొంచెం నేను ఏం చెప్తున్నాను అంటే ఈ ఒక్క సంవత్సరం మాత్రం మీరు చాలా కష్టపడాలి, తరచూ మన మధ్య ఇంటరాక్షన్ జరుగుతూ ఉండాలి. ఇప్పుడేమో నేను సామూహికంగానే చెప్పేసుకున్నాను నేను, కానీ రేపు మన ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు ఆ గురు శిష్యులే వస్తారు. అంటే శ్రీరామ్ శర్మ ఆచార్యని ఎన్నుకున్న వాళ్ళు మాత్రమే వచ్చారనుకోండి, కన్ఫ్యూజన్ ఉండదుగా, వాళ్ళకి మాత్రమే ఏం చేయాలో చెప్తాను. అప్పుడు అసలు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు 90% మీ కన్ఫ్యూజన్ పోయింటుంది, ఆ ఉన్న చిన్న కన్ఫ్యూజన్ కూడా ఇంకో గంటలో పోతుంది మీకు. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ముందు మీ మనస్సును మారాలి. మనస్సును మారటానికి ఆహారం చాలా ముఖ్యం. ఆహారం చాలా ముఖ్యం అంటే ఇప్పుడు మీరు విని అంటే ఆహారం తీసుకురండి మాట్లాడేస్తున్నాం. ఎక్కడి వరకు ఇచ్చేది మనం, మీరు ఆహారం తీసుకురండి మొదలు పెట్టేస్తాం. కొంచెం చెప్పారు అర్థమైందా? అర్థం కాకపోతే మాత్రం ఒప్పుకోకు, ఎందుకంటే అంత ఈజీగా అర్థమయ్యేది మాత్రం కాదన్నమాట. ఇంకోటి ఏం పర్వాలేదు, మెయిన్ కూడా మీరు ఇచ్చిన ప్రశ్నలతోనే దాన్ని రూపకల్పన చేసుకోగలిగాను. వెళ్ళమ్మా రాజరాజు గారు ఎక్కడ వెళ్తండి, వెళ్ళొచ్చాక మాట్లాడతాను. ఏంటమ్మా చాలా సంతోషం. ఈ పైన అందరికి పనిచేయండి అమ్మా, చూడండి మరి చాలా సంతోషం, చాలా సంతోషం. జై గురుదేవ్. ఇంకా మీరు లేట్ చేయకండి అమ్మా, మీరు వెళ్ళి వచ్చేస్తే మళ్ళీ మనం క్లాసులు మొదలెట్టేసుకుందాం. ఇక్కడ టైం టేబుల్ ఏం లేదు, పైకి తీసుకెళ్తాం, పైకి తీసుకెళ్తాం అంత.